చూపించి గదిలోకి తీసుకెళ్ళి ఇదిగో చూడు కావాలంటే. ఈ కిటికీ ఉన్నదే దీంట్లో చూడు, ఆకాశం కాదా? ఆకాశమే, మరి దానికి ఊచలు లేవా? ఉన్నా ఏం చేస్తాడండి, లేదనికి ఏమంటాడు? కనిపిస్తున్నాయి ఊచలు, ఫ్రేము అన్నీ కనిపిస్తున్నాయి. కనుక ఆకాశం అంటే నా గదిలో నా కిటికీ ఏ ఆకాశము కాదని ఎవడంటాడండి? అలా చూసినంతకాలం అదే. కానీ అదే ఆకాశం అనుకోడు ఎంత పిచ్చితనము. పైగా ఈ కిటికీకి ఉన్నటువంటి వర్ణము, దానికి ఉన్నటువంటి ఊచలు, ఇవన్నీ ఆకాశానికి అంటగడుతున్నాడు. అది ఇంకా ప్రారంభం. ఇది చేసి దాన్ని సిద్ధాంతీకరించి, కనుక ఆకాశం అంటే రెండు, నా కిటికీలో ఉన్న ఆకాశం ఒకటి, బయట ఉన్న ఆకాశం ఒకటి అనడం ఎలాంటి మూర్ఖత్వమో, మన యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటి, ఈశ్వరగతమైన ఆత్మ ఒకటి అనుకోవడం అటువంటి మూర్ఖత్వమే. ఇది ఆ నిరుపాధికత్వాన్ని గుర్తించేటువంటి లక్షణానికి మనం ఉదాహరణప్రాయంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం. కనుక పరిమితిలోకి ఒదిగినటువంటి జీవభావాన్ని మనం పరిచయించి అపరిమితమైన ఆ పరమాత్మని గమనించితే, అంటే ఒకటే ఆత్మ, పదాత్మలు ఎప్పుడు ఉండవు. దేహాత్మ, ప్రాణాత్మ ఇట్లాంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం. కనుక జీవాత్మ, పరమాత్మ రెండు లేవు అక్కడ. పరిమితి భావానికి ఒదిగినప్పుడు జీవాత్మ, అపరిమితమైనప్పుడు పరమాత్మ. పరమార్థత ఉనికి ఏది? ఇప్పుడు ఉనికి దగ్గరికి వచ్చాం, సదాత్మకం అనే మాట దగ్గరికి వచ్చాం. ఉనికి అనే దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతున్నది. ఉనికి ఏది? వ్యావహారికమైన సత్తా, ఇది వ్యవహారిక సత్తా అంటారు. పరమార్థ సత్తా అని రెండు మళ్ళీ ఇక్కడ చెప్పబడ్డాయి. రెండు ఎందుకు చెప్పబడ్డాయంటే రెండు లేవు. ఇందాక చెప్పినట్టు కుండాకాశం బయట ఆకాశం లాగా రెండు చెప్పుకుంటున్నాం మనం అర్థం చేసుకోవడానికి. కానీ వ్యవహార సత్తా అంటే మనం దేనితో వ్యవహరింపబడుతున్నామో ఆలోచించుకోండి. వ్యవహరింపబడమే వ్యవహారం. దేనితో నడుస్తున్నాం మనం వ్యవహారం అంతా కూడా? నామరూపములతో వ్యవహరిస్తున్నాం. నన్ను నామరూపాలతోనే, మిమ్మల్ని నామరూపాలతోనే, అంతా నామరూపములతో వ్యవహారం చేయడం వల్ల మన సత్తా నామరూపాల్లోకి కుదించుకుపోయి కుంచుకుపోయి దేనికది విడివిడి విడిగా చూస్తోంది. ఖండఖండములుగా కానీ అఖండములుగా దర్శించలేకపోతుంది దీన్ని. ఈ ఖండఖండ దర్శనం ఏర్పడ్డం చేత ఈ నామరూపాదుల యొక్క పరిమితమైన సత్తా అని వ్యవహార సత్వం అన్నారు. దీనిలో అపరిమితంగా వ్యాపించినటువంటి తత్వాన్ని, అది అసలైనటువంటి పరమార్థ సత్తా అని చెప్పబడుతున్నది. ఈ పరమార్థ సత్తా ఉండడం వల్లే వ్యవహార సత్తా ఉంది అనేది ఇది ప్రథమ వాక్యం యొక్క అర్థం. ఎస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఆ సదాత్మకమైన స్ఫురణ వల్లనే అసత్కల్పార్థకం కనిపిస్తున్నది. అందుకే పరమాత్మ గురించి వర్ణించినప్పుడు శంకరుల వారు సత్తామాత్ర శరీరం ప్రణమత, ఆయన యొక్క ఉనికి మా ఉనికే అసలైన ఉనికి, సత్తామాత్రుడైన మన సత్తామాత్రం కాదు. ఈ దేహంలోకి మనం పరిమితమైపోయాం. అంటే ఈ దేహంలోకి జీవుడు ఎలా వచ్చాడు, ఇది ఒక్కసారి ప్రశ్నించుకుందా. ఎంతసేపు దేహం గొడవ పెట్టాం కదా, దాని గురించి కొంచెం ఆలోచిస్తే, దేహం అనే దాన్ని తయారు చేసుకుని జీవుడు వచ్చి కూర్చున్నాడా? పెట్టులో పెట్టె తయారు చేసుకుని పెట్టులోకి వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నాడా? దేహం ఎవరు తయారు చేశారు, ఇది మళ్ళీ ప్రశ్నించుకోవాలి. దేహం ఏ చైతన్యం తయారు చేసిందో ఆ చైతన్యమే దేహం అంతా వ్యాపిస్తున్నది. కనుక దేహం వ్యవహరింపబడుతున్నంత కాలము దానిలో చైతన్యం ఉందనే అర్థం. ఈ చైతన్యమే లేకపోతే దేహానికి వ్యవహారమే లేదు. వ్యవహారం లేదు కనుకనే అది జగత్తులో ఉండలేదు, క్రమక్రమంగా పోతుంది చైతన్యం. దాని నుంచి ఉపసంహరింపబడిన తర్వాత దీని పనదే. కనుక విడిగా లేదు. తయారైన దేహాన్ని ఏ చైతన్యం తయారు చేసిందో ఆ చైతన్యమే దీని యందు వ్యాపించి ఉన్నది. కనుక నువ్వు ఉత్పత్తి జరిగిన దగ్గర నుంచి నీకు తెలిసి చైతన్యం దీని యందే పరిమితమైందా, కనుక దీని నుండే నువ్వు భావిస్తూ 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 వస్తూ ఉన్నావు. కనుక ఈ దేహం అనే అసత్ అది నీకు ఉన్నది ఎందుకు కనిపిస్తుందంటే దాని లోపల అసలైన ఉన్నవాడు ఉన్నాడు కనుక అనేది ఇక్కడ చెప్పి, అదే నువ్వు, అదే నువ్వు, తత్ త్వం అని ఇక్కడ చెప్పారు. అదే నువ్వు. ఏది? ఏది ఉండడం వల్ల నువ్వున్నావో అది నువ్వు. కానీ ఏది ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయో అది నువ్వు కావు. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఏది ఉండడం వల్ల ఈ అసత్తు ఉన్నట్టు కనిపిస్తోందో అది నువ్వు కావు. అంటే దేహాదులతో తాదాత్మ్యం చెందకు. దేహాదుల్ని కూడా ఏది ప్రకాశింపజేస్తూ ఉన్నదో అది నువ్వని తెలుసుకో. తెలుసుకున్నప్పుడు ఈ నువ్వు నువ్వు అనే పరిమితి భావం అసలైన పరమార్థ సత్తాతో తన్మయమైపోతుంది. ఆ తన్మయం చేయడమే తత్వమసి. ఈ మాట వేదవచస వేదవాక్యంతో బోధిస్తున్నట్ట. వేదవచస అంటే ముందే చెప్పుకున్నా, ఇది ఏ మాట అయినా సొంత మాట కూడదండి, వేదవాక్ అయితేనే మనం తీసుకోవాలి. అందుకే మన భారతదేశంలో సామెతల్లో కూడా మాట అంటారు వ్యవహారంలో, ఏమని, వాడి మాట వేదవాక్ అండి అని. అంటే వేదం అంటే అంత ప్రమాణం మనకి, అదే మనకి ప్రమాణం వేదవాక్. అందుకే పరమాత్మ కూడా చెప్తే వేదవాక్యమే చెప్తా అంట, ఎందుకంటే ఆయన వాక్యం కనుక, ఆయన వాక్యమే వేదవాక్యం కనుక ఆయన అదే ప్రమాణం చెప్తున్నాడు. తత్వమసీతి అనే మాటతోనే ఆయన ఇక్కడ బోధిస్తున్నాడు. ఈ బోధించేటప్పుడు వేదవాక్యంతో చెప్తే, నిన్ననే మనం చెప్పుకున్నాం మౌన వ్యాఖ్యలు అవుతుంది అని. వేదవాక్యం అంటే మళ్ళీ చెప్తే వినేదే, మరి మౌన వ్యాఖ్యతో ఉన్నటువంటి దక్షిణామూర్తి మళ్ళీ తత్వమసి అని మాట్లాడేడంటే అయిపోయింది కదా. అంటే ఇక్కడ అర్థం, దీనికి రెండు మూడు రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఆ దక్షిణామూర్తి స్వరూపమే నాకు గురువుగా లభించాడు కనుక గురువు ద్వారా నేను చేసిన వేదవంత వాక్య శ్రవణము ఆ దక్షిణామూర్తి నాకు చేసిన బోధయే అనేటువంటి భావన ఒకటి ఇందులో. రెండవది, ఎందుకంటే మనకి ఏ గురువు ప్రపంచంలో భగవంతుని చేత అనుగ్రహింపబడ్డాడో ఆ గురువు అచ్చమైన వైదిక సంప్రదాయబద్ధమైన ధర్మవాక్యం చెప్పినట్లయితే అతడు జగద్గురు స్వరూపుడే. అది అంతే. అంతేగాని మనం ఎవరినో గురువు అనుకున్నామండి అంటే ఆ గురువైనా శాస్త్ర సమ్మతమైన వాక్యం చెప్తున్నాడా అని అర్థం. అయితేనే వాడు గురువు అవుతున్నాడు. కనుక వేదవచస వాడైనా తత్ప్రమాణమే చెప్పాలి మనకి. కనుక గురువు ద్వారా భాషిస్తున్నది ఏమిటి, పరంపరాగతమైన బ్రహ్మ విద్యయే. ఇక్కడ మనం జ్యోతి వెలిగించుకుని దీపాన్ని తీసుకున్నాం, కానీ ఈ దీపంలోకి ప్రకాశించిన జ్యోతి ప్రథమత ఉన్నటువంటి ఆ జ్యోతి యొక్క స్వరూపమే. ఇక్కడ దాకా రాబడింది మన కోసం. అదేవిధంగా ఆ దక్షిణామూర్తి తేజమే గురువు వద్ద వచ్చింది కనుక మనం ఆయన చెప్పిన వేదవాక్కు, ఆయన గురువు గారి చెప్పిన వేదవాక్కు సాక్షాత్ జగద్గురు వచనంగానే భావించాలి. ఆ గురువు మాత్రం ఎవరికి చెప్తారు, ఎవరు శిష్యుడు ఆశ్రయించితే చెప్తారో అతడు గురువు అవుతున్నాడు. ఆశ్రయించిన వారికి గురువుగారు చెప్పాలి. లేకపోతే కృష్ణ పరమాత్మ కూడా ముందు తిట్టాడు, అర్జునుడు మాటలన్నీ విన్నాక తిట్టాడు, నపుంసకుల్లా మాట్లాడుకున్నాను అని తిట్టాడు. అప్పుడు ఈయన ఏం చెప్పాడు, అప్పుడు శరణ వేడాడు, కార్పణ్య దోషోపహత స్వభావ, బేలతనం అనే దోషం చేత నా స్వభావం దెబ్బతిందన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట. స్వభావం అంటే ఏం చెప్పుకున్నాం, అసలు జీవుడి యొక్క స్వభావం సచ్చిదానందం. దాని మీద ఈ కార్పణ్య దోషం వచ్చి పడింది, బేలధనం అనే దోషం ఏర్పడి వీడు నావాడు వీడి పైవాడు ఈ నామరూపాత్మక భ్రాంతి వచ్చింది. దీనివల్ల నేను ఇప్పుడు ఏం చేయాలని స్ఫురణ నాకు తోచట్లేదయ్యా. కనుక శ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని శరణ వేడాడు కదా. ఇదే ఇలా శరణ వేడితేనే జ్ఞానం చెప్పాలయ్యా, లేకపోతే చెప్పకూడదు అన్నాడు. ఎందుకంటే టైం పాస్ గాళ్ళకి జ్ఞానం చెప్పకూడదండి. ఏమండి జీవాత్మ పర్వత ఒకటే అన్నారు ఎలా అండి అని కాలు ఉపుతూ వాడు అడగగానే వీడు వెంటనే ఉపనిషత్తుల పది కోట్ చేసేవాడు అంటే ఇద్దరికీ వృధా. కంఠశోష వాడికి, వీడికి అర్థం కాక తలనొప్పి వీడికి, వీడికి అర్థమయ్యేటట్టు చెప్పలేక వీడికి మరో నొప్పి, ఇన్ని అవస్థలు కన్నా. అందుకు తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టైన సేవయ అని చెప్పినట్లుగా ఆశ్రయిస్తేనే చెప్పాలట. ఆశ్రయించడానికి ముందు నువ్వు ఒక స్టడీ చేసుకోవాలండి. ఆ స్టడీ ఏమిటి అంటే, దీనికి మనకు ముండకోపనిషత్తు చెప్తున్న వచనమే, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయా నాచకృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగచ్చేత్. కర్మతో పక్వమైనటువంటి జగత్తును చూసి చూసి ఒక విధమైన నిర్వేదానికి వెళ్తాట. ఇదే నిత్యానిత్య వస్తు వివేకము ఇహామూత్రార్థ భోగ విరాగం అనే స్థితికి చెప్తుంది. అది అయిన తర్వాత తద్విజ్ఞానార్థం ఆ బ్రహ్మము గురించి తెలుసుకోవడానికై సగురుమేవ అభిగచ్చేత్, ఆ గురువు వద్దకు అన్ని విధములా వెళ్ళి ఆశ్రయిస్తున్నాడు. అలా ఆశ్రయించినప్పుడు ఆ గురువు చెప్పే వాక్యమే. అందుకే ఆశ్రితాన్ అనే మాట ఇక్కడ చెప్పారు. వారిని సాక్షాత్ తత్వమసీతి వేదవచస. ఇది ఒక వ్యాఖ్యానం. మరొక అర్థం ఏం చెప్పారంటే, తనను ఆశ్రయించిన వశిష్ఠాది మహర్షులందరికీ కూడా తన సాక్షాత్కారం మాత్రం చేత సమాధి స్థితిని కల్పించట. ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత వేదము ద్వారా ఏది ప్రతిపాదింపబడిందో ఆ పరతత్వం అంతా వారికి పూర్తిగా స్ఫురణకి వచ్చినది. ఆ అక్కడ వాళ్ళకి ద్రష్టత్వం వచ్చింది అనే విషయాన్ని వ్యాఖ్యాతలు చెప్పారు. ఇలాగ కల్పించిన వాడెవడు ఆయన, యత్ సాక్షాత్కరణాద్భవే న పునరావృత్తి భవాంభో నిధౌ. కనుక ఆయన సాక్షాత్కరించిన తర్వాత మళ్ళీ వెనక్కి రారు. ఎందుకంటే అసలేమిటో తెలిసిపోయిన తర్వాత అసలు నుదురు మళ్ళీ ఎవడైనా వెనక్కి వస్తాడండి. ఇది ఎలాంటిది అంటే, మనం ఒక పరిణామం తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ దాని యొక్క పూర్వస్థితికి దేన్ని తీసుకువెళ్ళను. కనుక ఆ స్థితిని పొందినవాడు మరి వెనక్కి రాడు, మరి అజ్ఞానపు దీనికి చిక్కడు. దీన్ని మనం జీవన్ముక్త పరంగా చెప్పుకున్నాం. జీవన్ముక్తమే కాదు, వాడికి మరి జన్మ ఉండదు, అందులో సందేహం లేదు. ఈ మాట మనకి ఉపనిషత్తు అనేక రకాలుగా అభయమిచ్చింది. నా ఏకాత్మ విజ్ఞానోన్మతిదస్య ద్వైత విజ్ఞానస్య పునఃసంభవోస్తి అని బ్రహ్మసూత్రాలకు భాష్యం రాస్తూ శంకరుల వారు ఒక చోట చెప్తున్నారు. ఏకత్వ విజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ద్వైత విజ్ఞానం మరి కలగదు అని. ఏకత్వం తెలిసిన తర్వాత మళ్ళీ రెండు అనేటువంటిది కలగదు. అదే పునఃసంభవ నా అస్థి. అది నేను మనం జీవన్ముక్తి పరంగా చెప్పుకోవడానికి అర్థం సరిపోతుంది. కానీ నస పునరావర్తతే తరతి శోకమాత్మవి బ్రహ్మవిదాప్నోతి పరం అనేటువంటి ఉపనిషద్వచనములు గాని ఇక ఆ భగవానుడు చెప్పినటువంటి గీతావచనంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఈ బ్రాహ్మీ స్థితిని ఎవడైతే పొందుతాడో వాడు మరి మోహంలోకి వెళ్ళడయ్యా అని చెప్తూ ఉన్నాడు అర్జునుడితో. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఏ పరతత్వాన్ని పొందుతారో, ఏది పొందితే మరి వెనక్కి తిరిగిరారో అదే పరంధామము. యద్గత్వా, ఇది బాగా అర్థం చేయడానికి మరొక మాట చెప్తున్నారు మరొక చోట. యద్గత్వా నపునర్మోహం ఏవం యాస్యసి పాండవ. దేన్ని పొందితే మళ్ళీ మోహంలోకి రారో. అందుకు నా జ్ఞానం వస్తూ ఉంటుందండి, అప్పుడప్పుడు మోహం వచ్చేస్తుందండి అంటే అది వస్తూ ఉంటుంది కాదు. జ్ఞానం రావడం అంటే అది వస్తూ పోతూ అలా వెళ్ళదు. అది అంటే జ్ఞానం వచ్చింది అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. ఇది కారణం మనం నాలుగు శాస్త్రములు చదివిన తర్వాత కొంతమంది నిత్యానిత్య వస్తు వివేకాన్ని జ్ఞానం అనుకుంటారు. ఇది ఎంత భ్రమండి మనకి. ఇది నిత్యమో అది అనిత్యమో అని పట్టడానికే చాలా కాలం పడుతుంది. ఎంత చెప్పినా వాడు చెప్పాడని మనం అండమే కానివ్వండి అని అంటూ ఉంటాం. ఆ వివేకం రాగానే జ్ఞానం వచ్చిందండి అంటాడు. వివేకం వేరు, జ్ఞానం వేరు. ఈ వివేకం వచ్చాక వైరాగ్యం రావాలండి. అదంత తేలిక. అన్నీ తెలుసండి కానీ వదులుకోలేకపోతున్నానండి అంటే ఇంకా తెలియడం పూర్తిగా కపటము. రెండవది వైరాగ్యం రావాలి, అది రావాలి. ఆ తర్వాత శమధమాది షడ్గుణ సంపత్తి, ధర్మబద్ధమైన జీవనం, ఇంద్రియ నిగ్రహం, నిత్య విచారణ, ముముక్షుత్వము, ఇన్ని ఏర్పడితే అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస, నిరంతర విచారణ ఇన్నిటి తర్వాత సిద్ధించేది. అది అంత తేలికండి జ్ఞానం అంటే మాట. అందుకు అది సిద్ధించిందా వాడు మళ్ళీ మోహంలోకి రాడు సుమా. అది చెప్పడానికే పరమాత్మ అంత బోధించాడు అక్కడ. యద్గత్వా నపునర్మోహం ఏవ యాస్యశ పాండవ మామపేక్షతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను పొందినవాడు మళ్ళీ పుట్టడు అని పరమాత్మ చెప్పాడు. కనుక ఆ జ్ఞానం ఎవడైతే లభించిందో వాడికి కర్మలంపటత్వం ఏముంది? కర్మలంపటత్వం ఉంటేనే కదండి పుట్టుక అనేది ఉంటుంది. తెచ్చుకున్న ప్రారంభం అనుభవంతో పోతుంది. అందుకు వాడికి జ్ఞానం సిద్ధించినప్పటికీ కూడా అనుభవంతో ప్రారంధాన్ని క్షయం చేసుకోవడానికై మన మధ్యలో తిరుగుతూ ఉంటారు జీవన్ముక్తులు. ఇలా ప్రారంధాన్ని అనుభవించడానికి జీవన్ముక్తావస్థ. ఇక వీడికి వచ్చిన జ్ఞానం వల్ల సంచితం ఎప్పుడో దగ్ధమైపోయింది. ఇక ఇప్పుడు ఆ జ్ఞానంతో ఉన్నాడు కనుక మరి కర్మ లంపటత్వం లేదు. దేహాదులతో పరిమితమై నేను అనే భావం ఉన్నప్పుడే నేను చేస్తున్నానన్న అహం ఉంటుంది. ఈ దేహ మనస్సులతోనే అనుభవిస్తాను అనేటువంటి ఫలాకాంక్ష ఉన్నప్పుడే అంటుకుంటుంది. ఆ రెండూ లేవెప్పుడో అది యోగ కర్మసు కౌశలం. ఈ స్థితికి చేరిన వాడు ఇంక వాడికి ఆగాం మాత్రం ఎక్కడుంటుంది? కనుక మూడు కర్మలు ఇక్కడే దగ్ధమైపోతున్నాయి కనుక మరి వాడు పుట్టడు. ఆ మాట ఇక్కడ నపునరావృత్తి భవాంభో నిధౌ. గురువుగారు ఏ మాట చెప్పినా ఎంత అందంగా చెప్తారంటే ఆయన శబ్దముల్లో అర్థం కంటే అనుభూతి ఎక్కువగా ఉంటుంది. శంకరుల వారి శబ్దంలో అర్థాన్ని మించి అనుభూతి ఉంటుంది. దీన్నే మీనింగ్ కంటే ఫీలింగ్ అంటూ ఉంటాం మనం. మీనింగ్ కంటే ఫీలింగ్ ముఖ్యం. మళ్ళీ నువ్వు పడవయ్యా ఎక్కడికి సంసారంలో అంటే మనకంత ఫీలింగ్ రాదు. కానీ నేను చెప్పారంటే భవాంభో నిధౌ అన్నారు. ఇక్కడ సంసారం అనే సముద్రంలో పడవన్నాడు. అప్పుడు మనకు తెలుస్తుంది అమ్మో అని. ఎందుకంటే ఆ సముద్రంలో పడితే మళ్ళీ ఎప్పుడు తేల్తాం? ఒక్కసారి వస్తే అందులో పడమంటే ఎంత రిలీఫ్ అండి. కానీ ఆ శబ్దం వేయడంలో ఉన్న గొప్పతనం అంటే గురువుల కరుణ ఎంత అంటే మనకు చెప్పడానికి నిజానికి మొదటి శ్లోకంలోనే అంతా చెప్పేశారు. కానీ మనకు పట్టించడానికి ఆ విచారణ చెయ్యడానికి ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. ఈ కరుణ ఎక్కడిది అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆ దక్షిణామూర్తి స్వరూపు ఆయన. అందుకే సాక్షాత్ కరుణాద్ భవేన్నరపం నపునా వృత్తిం భవాంభోనిదం. ఎవరి యొక్క కరుణ చేత అనే మాట అక్కడ అన్నారు కదా. సాక్షాత్కరణ ఎవరి సాక్షాత్కారము చేత? ఆ సాక్షాత్కారమైనటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపుడు ఈయన శంకరుల వారు. అందుకే ఆయనకి ఎంత దయో ఈయనకి అంత దయ మన మీద. అందుకు ఆ తత్వాన్నంతటిని ఇంత చక్కగా చెప్పారు. ఇప్పుడు చెప్పిన దాన్ని మననం చేస్తే మనకి ఉన్నది, అనిపిస్తున్నది, ఇష్టమైనది అని ఏది చూస్తున్నావో దాని వెనకాల అసలు ఉన్నది, అసలు చైతన్యము, అసలు ఆనందము చూడు. అప్పుడు ఏదైతే దృశ్యంలో కనిపిస్తూ ఉన్నదో దాన్ని ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళతాం. ఎందుకంటే నీ చిత్తం ముందు దాని మీద పడింది, దృశ్యమైన దాని. నేను ఇక్కడ బయట వస్తువునే చెప్పట్లేదు. శరీరంలో నేను అనుకునే దృశ్య వస్తువును కూడా మనం తీసుకోవడం. దృశ్యం అంటే ఇంద్రియాదులకి మనస్సుకి అనుభవానికి వచ్చేది నాకు అర్థం. ఇక్కడ దృశ్యం అంటే కేవలం కంటికి కనిపించేది అని మాత్రమే కాదు. రుచి చూశారా అని అడుగుతాడు. రుచి కనబడుతుందా అని తెలివిగా అంటామా? రుచి చూడడం అంటే ఇంద్రియాలకు రావడం. అలాగే దృశ్యము అంటే ఇక్కడ అర్థం ఇంద్రియాలకు అనుభూతిలోకి రావడం. ఇంద్రియాలకు అనుభూతిలోకి వచ్చేది నీ ఇంద్రియములు కూడా నీకు అనుభూతిలోకి వస్తున్నాయి, బయట విషయంలో నీకు అనుభూతిలోకి వస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా ఆలోచించి ఇవి ఉన్నాయనుకుంటున్నాను కానీ ఏది ఉండడం వల్ల ఇది ఉంది అని నెమ్మది నెమ్మదిగా వెళ్ళి వీటిని ఎలిమినేట్ చేస్తూ పోతే దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం అన్నారు రమణ మహర్షి ఉపదేశారంలో. చాలా చక్కగా చిన్న మాటలతో చెప్పారు ఈయన మరో దక్షిణామూర్తి, అందువల్ల అంత అందంగా ఇచ్చారు. దృశ్యవారితం చిత్తమాత్మన, ఈ చిత్తమును గోచరించినటువంటి సమస్తంలో దృశ్యాన్ని నువ్వు వారిస్తూ ఉంటే అంటే నామరూపాలనే పొరలు తీసిస్తే ఏది మిగిలిపోతుందో ఆ చిత్తని నువ్వు చూస్తే అదే తత్వదర్శనం. చిత్వదర్శనం తత్వదర్శనం, చైతన్యాన్ని చూడు అదే తత్వం. కనుక ఆత్మ అంటే ఏమిటంటే చైతన్యమాత్మా అని శివసూత్రముల్లో మొదటి సూత్రం అది. చైతన్యమే ఆత్మ, మరి నా శరీరానికి చైతన్యం అండి, ఇది చైతన్యమే కదంటే ఇది చైతన్యం కాదయ్యా, లోపల ఉన్న దాని వల్ల ఇది చైతన్యంగా భాసిస్తున్నది, కానీ అసలు చైతన్యం అది అని గ్రహించడాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు చక్కగా బోధింపజేసి ఆ తర్వాత శ్లోకంలోకి మనల్ని ప్రవేశింపజేస్తున్నారు. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన భావాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు. చైతన్యం ఎన్ని రకాలుగా ఉంది? కంటి నుండి ఒక చైతన్యం, చేతిలోంచి ఒక చైతన్యం, కంటి చైతన్యం వేరు, చెవి చైతన్యం వేరు, అవునా లేదా? కంటి చైతన్యం వేరే, అది చూస్తుంది, చెవి చైతన్యం వింటుంది, కానీ రెండు ఒకటి అవుతాయా? ఎలా అవుతాయండి? రెండు ఒకటైతే చెవి కూడా చూడాలి, కన్ను కూడా వినాలి, కాదే వేరువేరుగా ఉంది. ఇలా వేరువేరుగా చెప్పబడుతూ ఉన్నప్పుడు ఈ కన్ను ముక్కు చెవి ఇవి వేరువేరుగా చెప్పబడుతున్నప్పుడు ఇవి వేరువేరంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోమే, కాదయ్యా, కంటి నుండి నేను చూస్తున్నాను, చెవి నుండి నేను వింటున్నాను, అలాగే నోటి నుండి నేను మాట్లాడుతున్నాను, ఇందులో ఏది మారింది ఏది మారలేదో చూడండి. ఇక్కడ కంటి నుండి నేను చూస్తున్నాను, చెవి నుండి నేను వింటున్నాను, ఇక్కడ చెవి మారిపోయింది, కన్ను మారిపోయింది, చూస్తున్నాను మారిపోయింది, వింటున్నాను మారిపోయింది, మారని వాడు మాత్రం కంటిన్యూ వస్తున్నాడు. వీడు వీడిని జాగ్రత్తగా చూడండి. వీడు వీడిని మనం ఒప్పుకుంటాం, ఇన్ని మారినా మారని నేను అని ఎందుకు ఒప్పుకుంటున్నామంటే ఆ నేను అనే వాడిని ఉన్నామే, వాడిని ఏం చేసామంటే ఈ పాదం నుంచి తల వరకు తన్మయం చేసి పెట్టాం. కనుక ఇందులో ఏది జరిగినా నేను 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 అని ఒప్పుకోగలుగుతున్నాను. నీ కంటికి నీ చెవికి ఇంత దూరంలో ఉన్నదానికే తాదాత్మ్యం చూపించిన వాడివి, ఈ జగత్తులో మొత్తం వ్యాపించిన ఈశ్వర చైతన్యం నేను ఎందుకు తాదాత్మ్యం చెయ్యు? ఇది ఆలోచించు. ఇది ఆలోచించడానికి ఎంత చక్కగా చెప్తున్నారంటే నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందాక మనం ఆత్మ అనాత్మ విషయం చెప్పుకున్నాం, దీన్ని మనం అధ్యాస అనే విషయాన్ని ప్రస్తావిస్తే అది కాని దాని యందు అదే అన్న బుద్ధిని అధ్యాస అని అంటారు. ఈ శరీరమునందు ఇదే నేను అనే భావం ఉంది కనుక శరీరం ఇప్పుడు అధ్యాస, నిజానికి అది కాదు. అది నేను అనబడే చైతన్యానికి అది ఆశ్రయమైందే కానీ అది కాదు. అందువల్ల శరీరం అధ్యాస అయింది. దాని గురించి ఇక్కడ తేల్చి చెప్పేస్తున్నారు. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఒక కుండని తీసుకొచ్చారట. ఈ కుండని ఎవరో ఆ తయారు చేసినటువంటి కార్మికుడు ఉంటాడే, వాడు ఎంత అందంగా చేశాడంటే దానికి రకరకాల రంధ్రములు పెట్టాడు. ఈ రంధ్రాలన్నిటికి మంచి డిజైన్ పెట్టాడు, పెట్టి ఇచ్చాడు ఆ కొండని. మనం ఏం చేసాం, దీపం వెలిగించి ఆ కొండని దాని మీద బోర్లించాం. ఆ దీపం ప్రకాశిస్తోంది ఆ కుండలో. ఈ ప్రకాశించినప్పుడు ఆ దీపకాంతి ఈ కుండకున్నటువంటి అన్ని రంధ్రముల నుంచి వెలుకొస్తుంది. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం వస్తుంది. ఈ ఎన్ని రకాల వెలుగులు మనం చూసి అబ్బో ఎన్ని వెలుగులో అనుకుంటామా? ఇన్ని వెలుగులున్నాయా? నిజానికి ఈ వెలుగుల వల్లే చుట్టూ ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్నవి చూడడానికి ఇందులో పెట్టినటువంటి రంధ్రముల్లోంచి ప్రసరించే వెలుగే తార్కాణం, అందులో సందేహం లేదు. ఆ వెలుగు వల్లనే నువ్వు చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి చూడగలుగుతున్నావు. కానీ ఆ చుట్టూలో ఇదిగో ఈ రంధ్రం నుంచి ఇది ఆ రంధ్రం నుంచి అది చెప్పి అబ్బో ఈ రంధ్రంలో వెలుగు ఎంత బాగుందో చూసావా, చక్కగా ఈ రంధ్రంలో వెలుగు గుండ్రటి ఆకారంలో ఉంది. ఎందుకంటే ఆ చేసిన కుండ తయారు చేసేవాడు ఒక రంధ్రాన్ని గుండ్రంగా, ఒక రంధ్రాన్ని కోలగా, ఒక రంధ్రాన్ని త్రికోణంగా చేశాడు. ఈ వెలుగు త్రికోణంగా ఉంది, ఈ వెలుగేమో కోలగా ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ వెలుగు కోలగా ఉందా లేక కుండ కోలగా ఉందా? కుండలో రంధ్రం, అక్కడ కోలగా ఉంది. కానీ ఈ కోలతనం అంతా వెలుగుకి మనం ఆపాదించాం. అయితే ఇది కోలగా ఉందని, త్రికోణంగా ఉందని దేని వల్ల తెలిసింది? వెలుగు వల్లే తెలిసింది. వెలుగు వల్లనే ఇది కోలగా ఉందని ఇదని తెలియడం వెలుగు వల్లనే తెలిసింది. కానీ మనం ఆ వెలుగు యందు దీని యొక్క అవలక్షణాన్ని ఆరోపిస్తున్నాం. ఇది కోలగా ఉంది, ఇది తిన్నగా ఉన్నది, ఇట్లాంటి లక్షణాలని వెలుగు మీద మనం ఆరోపిస్తున్నాం. అది ఉపాధిగతమైన దోషం తప్ప వెలుగు కవిలేవు. అలాగే అఖండమైన చైతన్యాన్ని యందు ఈ దేహాదుల భ్రాంతిని మనం ఆరోపింపజేసుకుంటున్నామయ్యా. ఇక్కడ ఒక్కసారి చూస్తే మన ఈ శరీరం పెద్ద కుండ, ఈ కుండ లోపల అఖండమైన చైతన్యం ప్రసరిస్తుంది. ఇక్కడ కుండ లోపల దీపం ఉన్నా అక్కడ కాంతిని మీరు తీసుకోండి, దీపకాంతి కుండ నిండా ప్రసరిస్తుంది, కుండ నిండుగా ప్రసరిస్తుంది. కానీ దానికి కనిపిస్తున్న రంధ్రముల ద్వారానే మనం చూస్తున్నాం. అలాగే ఈ దేహం అంతా కూడా ప్రసరిస్తున్న ఈ చైతన్యాన్ని మనకి ఈ కుండకు కొన్ని కన్నాలు ఉన్నాయి, నవరంధ్రాలు అనండి. అవి మన చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. చక్షు ఆది నేత్రములు మొదలైన ఇంద్రియములన్నీ ఈ శరీరం అనే కుండకి రంధ్రముల వలె ఉన్నాయి. దీని నుంచి ఈ చైతన్యం ప్రసరిస్తుంది. అయితే ఈ చైతన్యం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇందాక దీపం కంటే విలక్షణమైన చైతన్యం ఇది. ఇది ఒక్కొక్క రంధ్రంలో ప్రసరించేటప్పుడు ఒక్కొక్క రకమైన శక్తిగా బయటకు వస్తుంది. కానీ ఇన్ని రకాల శక్తులుగా రావడం ఆ ఉపాధిగతమైన లక్షణం బట్టి వస్తున్నది. ఇందాక చెప్పినటువంటి కోల త్రికోణము ఎలాగో కన్ను నుంచి చూపుగా, చెవి నుంచి వినికిడిగా ఇలా ప్రసరింపజేస్తున్నది ఈ లోపల ఉన్నటువంటి అఖండమైన చైతన్యం. ఖండములుగా ఎలా గోచరిస్తున్నది? ఈ ఖండములైన రంధ్రములు గుండా దాన్ని ఖండం అనుకుంటున్నావు, కానీ నిజానికి అది అఖండమే. అలాగే ఈ జగత్తంతటి ఇప్పుడు మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా పరిధులుగా ఉన్నవాటి యందు పరిధులు లేనటువంటి చైతన్యం ఉంది అని చెప్పడానికి ఎంత చక్కని ఉపమానాన్ని చూపించారు. అందుకే వేదాంతంతో కవిత్వం, కవిత్వంతో వేదాంతం ఎలా చెప్పవచ్చో తెలిసిన ఏకైక గొప్ప కవితాత్వికుడు తాత్విక కవి శంకరాచార్య వారు. అంత అందంగా చెప్తారు. అందుకే ఆయన మించిన కవి లేడు, ఆయన మించిన తత్వవేత్త లేడు. ఎంత చక్కగా మనకి చిన్న చిన్న ఉపమానాలతో అర్థమవ్వాలని చూస్తున్నాను చూడండి. అయితే కంటి నుండి చూస్తున్నప్పుడు చెవి నుంచి వినలేకపోతున్నాం కదా, అంటే వీటన్నిటి ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు. నేను కంటి నుండి చూస్తున్నా, నేను చెవి నుండి వింటున్నాను, కనుక దీనివల్ల ఏం జరుగుతుంది? జానామి, తెలుసుకుంటున్నాను. మొత్తానికి తెలుసుకోవడమే జరుగుతుంది. వినడమైనా చూడడమైనా అనడమైనా అనుకోవడమైనా ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతున్నాయి? తెలుసుకోవడం అనేదాన్ని తెలియజేస్తున్నది. కనుక ఈ జానామి అని ఏదనుకుంటున్నావో అది అనుభాంతం. ఆ జానామి అనే అసలు చైతన్యం లోపల ఉండడం వల్లనే ఇవన్నీ ఉన్నాయా అని చెప్తున్నాడు. ఇన్ని రకములుగా బయటకు వస్తున్న దాని యందు ప్రకాశిస్తున్నది ఈ జానామి అనబడేటటువంటిది. తెలుసుకుంటున్నాను అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ఉండడం వల్లనే ఇవన్నీ కూడా ద్యోతమానం అవుతున్నాయి అని ఇక్కడ చక్కగా స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు మనకి. కనుక మనలో జానామి, తెలుసుకుంటున్నాను అని ఎవడైతే అనుకుంటున్నాడో వాణ్ణి చూడండి. వింటున్నాను, చూస్తున్నాను, ఇందులో నానుందే, అది నానుతో అన్నిట్లోనూ వస్తుంది, అన్నిట్లోకి నాను కంటిన్యూ అవుతుంది. వినడం ఇది, అది అనుభాంతి అని. అనుభాంతి అంటే ఎడతెగకుండా ప్రకాశించేది, కంటిన్యూ అనమాట. ఆ వినడంలో చూడడంలో వీటన్నిట్లో నేను కంటిన్యూ అవుతున్నానా లేదా? కనుక తెలుసుకుంటున్నాను అని ఎవడంటున్నాడు వాడు కంటిన్యూ అవుతున్నాడు. అది జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్ సమస్తం జగత్. ఒక్క నీకే కాదు, ఉదాహరణ దగ్గర చెప్తే అర్థమవుతుంది, కానీ శరీరము ఇవన్నీ చెప్పాం. ఒక్కొక్కప్పుడు శరీరం గురించి చెప్పినా అర్థం కాదు, అందుకే కొండాదీపం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రెండింటి సాయంతో ఏం చేస్తావంటే విశ్వాన్ని తీసుకో. ఎందుకంటే విశ్వమే పరమాత్మ యొక్క శరీరం అన్నప్పుడు అందులో ఉన్నటువంటి భిన్న భిన్నములన్నిటి నుంచి ఆయన ప్రకాశించేటప్పటికల్లా ఆయన్ని భిన్న భిన్నములుగా నువ్వు చూస్తున్నావు. కానీ ఈ భిన్నములందంతటా ప్రసరించే ఆ ఏకత్వాన్ని చూడవయ్యా. అదంటూ ఒకటి ఉండడం వల్లనే ఇన్ని రకముల బయట అన్నిటి యందు అదే అనుభాతి ఎడతెగకుండా భాసిస్తూ ఉన్నది. అలా భాషిస్తూ ఎవరున్నారో ఆ చైతన్య స్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కారము అని ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు. ఇందాకటి శ్లోకానికి ఈ శ్లోకానికి పరస్పరమైన సంబంధం ఉంది. ఇంకా చెప్తే మొదటి దాంట్లో ఏం చెప్పారో దాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఇక్కడ చెప్తున్నారు. ఆ మొదటి దాన్ని మనకు అర్థం చేసుకోవడానికి అనేక రకమైన ఉదాహరణలు చెప్పుకున్నాం, వాటితో ఇవి చక్కగా కలిసిపోతుంది వెళ్ళిపోయి. ఇప్పుడు మనం బాగా చూద్దాం. అది ఉండడం వల్లే ఇది కనిపిస్తుంది, కానీ ఏది ఉండడం వల్ల ఇది కనిపిస్తుందో దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అనే విషయంకి చక్కటి ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వస్తువును మనం పోల్చుకునేటప్పుడు దాని మీద వెలుగు ప్రసరిస్తేనే వస్తువుని పోల్చుకుంటున్నాం. అక్కడ ఏముంది అని అడిగితే వస్తువుని చెప్తున్నాం, కానీ దాని మీద ప్రసరించే జ్యోతిని చెప్తున్నామా? లేదు కదా. అక్కడ ఏముంది అంటే ఏమంటే అక్కడ పుస్తకం ఉంది దాని మీద లైట్ ఉంది అంటున్నామా? లేదు. పుస్తకం ఉందండి అంటున్నాం. పుస్తకం ఉందంటే అర్థం ఆ వెలుగు ఉందనే అర్థం. అక్కడ అదేవిధంగా ఈ నామరూపాత్మకమైన జగత్తు ఉంది అంటే అర్థం అసలు ఉన్న పరమాత్మకుడు ఉన్నాడని అర్థం. అది ఇక్కడ ఇది తెలుసుకుంటే చాలు. ఆ వెలుగు వల్ల వస్తువుని ఎలా పోల్చుకుంటున్నావో పరమాత్మ వల్లే దీన్ని పోల్చుకుంటున్నావు. అయితే వస్తువు ఉంది అని చెప్పడంలో వెలుగు లేదని చెప్పడం అర్థం కాదు కదా. అలాగే జగత్తు ఉన్నది అని చెప్పడంలో ఆయన లేడని కాదు ఇక్కడ అర్థం. ఆయన ఉండడం వల్లే ఇది ఉన్నది అనే దాన్ని ఇక్కడ మనం అన్వయించుకుని చూసుకుంటే ఈ ఉపాధి అనే దాన్ని విడిచిపెడితే మిగిలేదు ఆత్మజ్యోతియే. అది మనం దర్శించాలి. దానికోసం కుండ పగలగొట్టక్కర్లేదు. ఇన్ని రంధ్రములు కనిపిస్తున్నా ఉన్నది ఒకే జ్యోతి అని స్పృహ తెలిస్తే ఆహా ఒక్క జ్యోతి ఎన్ని రకములుగా భాషిస్తూ ఉన్నది అని తెలిసి అనేకములందు ఒక్కటే ఉంది అనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగితే ధన్యులమే మనం. అదే ఏకత్వ జ్ఞానము. ఆ ఏకత్వ జ్ఞానమే సర్వ సాధనలకి ఏకైక లక్ష్యం. అదొక్కటే లక్ష్యం. గీతలో చిట్ట చివరి మాట కూడా అదే చెప్పాడు పరమాత్మ. ఆ ఏకత్వ జ్ఞాన స్ఫురణకి ఇంత వివరంగా అందంగా వివరించారు. ఇక్కడ అనుభాతి తమేవ భాంతం అనుభాతి అనే మాట మనకు కనిపిస్తున్నది. తమేవ భాంతం అనుభాత్యే తత్ సమస్తం జగత్. ఇది మళ్ళీ మనకి ఉపనిషద్వచనమే చక్కగా చూపిస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ ఏదైతే ఆత్మజ్ఞాన స్వరూపముందో అది ప్రకాశించడం చేతనే ఇవన్నీ దానిని అనుసరించి ప్రకాశిస్తున్నాయి. ఆత్మ చైతన్యాన్ని అనుసరించి ఇవి ప్రకాశిస్తున్నాయి. అందుకే తమేవ భాంతం అనుభాతి సర్వం, దాన్ని అనుసరించి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అని చక్కగా వివరించేశాడు ఇక్కడ. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ. అధనా సధనా సంతు జీవంతు సరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే తసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః పార్వతీ పదయే హర హర మహాదేవ. Oh.